రాక్షసులంతా యుద్ధంలో మరణించడంతో ఇక చిత్త చివరికి రావణుడు తన కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుని పంపించాడు యుద్ధరంగంలో. కొద్దిసేపు మాయా యుద్ధాన్ని చేశాడు, మాయా సీతను తీసుకొచ్చాడు, ఆమె జుట్టు పట్టుకొని శిరస్సును నరికేశాడు. వానరులంతా కూడా విపరీతమైనటువంటి దుఃఖంతో బాధతోటి భయంతో పరుగులు తీసి శ్రీరాముడికి విన్నవించారు. అదే సమయంగా అతడు వెళ్ళాడు నికుంభిలా హోమం అనేటువంటి ఒక అభిచార హోమాన్ని చేయటాడు. విభీషణుడు కనిపెట్టాడు ఈ విషయాన్ని. అతడు కనుక హోమాన్ని కనుక పూర్తి చేసి వచ్చినట్లయితే అతడు అజేయుడు అవుతాడు, అతన్ని ఎవరు సంహరించలేరు. అందుకని హోమం పూర్తి కాకముందే మధ్యలోనే అతన్ని యుద్ధరంగంలో దింపి సంహరించాల, కనుక నాతో పాటుగా లక్ష్మణుడిని పంపించండి అని శ్రీరాముడిని అర్థించాడు. రాముడు అంగీకరించాడు. లక్ష్మణుడు అతడితో పాటుగా హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు మొదలైనటువంటి వీరులందరూ సుగ్రీవుడి యొక్క నాయకత్వంలో వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత లక్ష్మణుడు ఆ ఇంద్రజిత్తుతో యుద్ధం చేయటానికి ముందు సేన మొత్తాన్ని కూడా సంహరించడం మొదలుపెట్టాడు. ఆంజనేయుడు తీవ్రంగా ఆ సేన రాక్షస సేనా సమూహాన్ని సంహరించేశాడు. ఇంద్రజిత్తు ఆ హోమం మధ్యలో నుంచి లేచాడు. ఇప్పుడు లక్ష్మణుడికి ఇంద్రజిత్తుకి తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చివరికి లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరించాడు. ఇక వానరులంతా కూడా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉన్నారు. రావణుడేమో తీవ్రమైనటువంటి దుఃఖంలో మునిగిపోయాడు. ఇక తప్పదు అనేటువంటి పరిస్థితిలో అందరూ పోయిన తర్వాత ఇక స్వయంగా రావణుడే యుద్ధానికి వచ్చి చూస్తూ ఉన్నాడు. ఇది 7వ రోజు యుద్ధం. స్వయంగా బయలుదేరాడు రావణుడు. అలా వచ్చి రాముడికి ఎదురుగా వచ్చి దారుణమైనటువంటి ఓ తామశాస్త్రాన్ని ప్రయోగించాడు. అది వానరులందరినీ కూడా దహించి వేస్తూ ఉంది. దాంతో వానరులంతా పారిపోతూ ఉన్నారు. అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు కూడా రావణుని ఎదిరించారు. ముందుగా లక్ష్మణుడు రావణుని మీద తీవ్రమైనటువంటి శరాలు ప్రయోగిస్తూ ఉన్నాడు. రావణుడేమో వాటన్నింటినీ కూడా మధ్యలోనే ఖండిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత రాముడి మీద శరవర్షాన్ని గురిపిస్తూ ఉంటే అప్పుడు శ్రీరాముడు రౌద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. రావణుడేమో అసురాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు రాముడు దాన్ని నిరోధించడానికి భయంకరమైనటువంటి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. దాంతో అసురాస్త్రం విఫలమైపోయింది. వానరులంతా కూడా జయ జయధ్వానాలు చేస్తూ ఉన్నారు. తన యొక్క అసురాస్త్రం నిర్వీర్యం కావటంతో రావణుడు క్రోధంతో మయుడు నిర్మించినటువంటి రౌద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. శ్రీరాముడేమో గాంధర్వాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ గాంధర్వాస్త్రం రావణుడు ప్రయోగించినటువంటి అస్త్రాన్ని నిర్మూలన చేసేసింది. అప్పుడు రావణుడు సౌరాస్త్రాన్ని ప్రయోగించాడు. దానిని శ్రీరాముడు తన యొక్క బాణాలతోనే ఛేదించాడు. లక్ష్మణుడు ఒక బాణంతో రావణుని యొక్క ధ్వజాన్ని ముక్కలు చేశాడు. మరొక బాణంతో సారథిని సంహరించి గుర్రాన్ని సంహరించాడు. 5 బాణాలతోటి రావణుని యొక్క ధనుస్సుని ఖండించాడు. రావణుడు రథం నుంచి దూకి ఒక బల్యాన్ని విభీషణుడి మీదకి వేశాడు. లక్ష్మణుడు దాన్ని మధ్యలోనే ఖండించాడు. దాంతో రావణుడు ఒక దివ్యమైనటువంటి శక్తిని లక్ష్మణుని మీద ప్రయోగించాడు. అది లక్ష్మణుని యొక్క వక్షస్థలంలో గుచ్చుకున్నది. లక్ష్మణుడు మూర్ఛితుడై నేల మీద పడిపోయాడు. దాంతో క్రోధంతో శ్రీరాముడు ఆంజనేయుణ్ణి, సుగ్రీవుణ్ణి లక్ష్మణుడికి కాపలాగా ఉంచి, ఎందుకంటే లక్ష్మణుడు అలా పడిపోయాడు కనుక అతడి కాపలాగా వాళ్ళిద్దరిని ఉంచి, ఈరోజే రావణుని నేను వధిస్తాను అని పలికి శర పరంపరలు కురిపిస్తూ ఉంటే రాముని ధాటికి నిలవలేక రావణుడు లంకా నగరానికి పారిపోయాడు. ఇక లక్ష్మణుడు చూసి దుఃఖంలో మునిగిపోయాడు శ్రీరాముడు. అది గమనించాడు వానర వైద్యుడైనటువంటి సుషేణుడు ఆయన రాముణ్ణి ఓదారుస్తూ, ప్రభు లక్ష్మణుడు జీవించే ఉన్నాడు, ముఖం వికృతం కాలేదు, కాంతి తరగలేదు, ముఖంలో జీవకళ ఉట్టిపడతా ఉంది, శ్వాస ఆడుతూ ఉన్నది, కాబట్టి మీరు విచారించాల్సినటువంటి అవసరం లేదు, లక్ష్మణుడు జీవించే ఉన్నాడు అని చెప్పి హనుమంతుడితో అంటున్నాడు, హనుమా వెంటనే నీవు మళ్ళీ ఓషధీ పర్వతానికి వెళ్ళు, అక్కడ విశల్యకరణి, సవర్ణకరణి, సంధానకరణి, మృత సంజీవని అనేటువంటి నాలుగు రకాలైనటువంటి మొక్కల్ని తీసుకొని రా అనగానే వెంటనే ఆంజనేయుడు ఆకాశానికి ఎగిరి వాయువేగంతో మళ్ళీ ఆ ఓషధీ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అయితే ఆ మొక్కల్ని గుర్తించలేకపోయాడు, అందుకని మళ్ళీ గిరిశిఖరాన్ని అలా పెళ్ళగించేసి తీసుకొని వచ్చాడు. సుషేణుడు ఆ ఓషధులన్నింటినీ కూడా నూరి లక్ష్మణుడి యొక్క ముక్కు పుటాల దగ్గర పెట్టాడు. దాంతో వెంటనే లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు. అందరూ కూడా ఆనందించారు. శ్రీరాముడు లక్ష్మణ్ణి కౌగిలించుకొని ఆనంద భాష్పాలు రాయించాడు. ఇది ఒకసారేమో శ్రీరాముడు లక్ష్మణుడు ఇద్దరిని కూడా నాగాస్త్రంతో బంధించాడు ఇంద్రజిత్. ఇప్పుడేమో లక్ష్మణుడిని మూర్చ పోగొట్టాడు రావణుడు. రెండు సందర్భాల్లో, మరి ఒకసారేమో జాంబవంతుడు, ఇప్పుడేమో సుషేణుడు, ఈ ఇద్దరు కూడా ఆ పర్వతాన్ని, ఆ పర్వతం మీద ఉన్నటువంటి మొక్కల్ని దెమ్మంటే ఆ పర్వతాన్ని తీసుకొని వచ్చాడు ఆంజనేయుడు. రావణుడు మరొక రథంతో వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు రథము, రథాశ్యాలు, సారథి మొత్తం పోయారు. అందుకని చెప్పి మరొక నూతనమైనటువంటి రథాన్ని ఎక్కి వచ్చాడు రావణుడు. శ్రీరాముడి మీద తీవ్రమైనటువంటి బాణాలు ప్రయోగిస్తూ ఉన్నాడు. రావణుడేమో రథం మీద ఉన్నాడు, శ్రీరాముడేమో నేల మీద ఉన్నాడు. ఇది సరికాదని అనుకున్నారు దేవతలంతా కూడా. అప్పుడు దేవేంద్రుడు ఏం చేశాడంటే తన యొక్క రథాన్ని పంపించాలి అని నిశ్చయించి తన రథసారులైనటువంటి మాతల్ని పిలిచి, వెంటనే నువ్వు ఈ దివ్యమైనటువంటి రథాన్ని, ఇదిగో ఈ మహాధనుస్సుని, బాణాలని, శక్తి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయుధాన్ని, వీటన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళు అని మాతలికి ఆజ్ఞాపించాడు దేవేంద్రుడు. అప్పుడు మాతలి వీటన్నింటినీ తీసుకొని, రథాన్ని తీసుకొని శ్రీరాముడికి సారథ్యం నడపటం కోసం అని చెప్పి భూలోకానికి వచ్చారు. వచ్చిన తర్వాత శ్రీరాముడితో చెప్పాడు, ఓ రామచంద్ర, ఇదిగో దేవేంద్రుడే నీకు ఈ రథాన్ని పంపించాడు, అలాగనే ఈ ధనుస్సుని, ఈ బాణాలని, ఈ శక్తి ఆయుధాన్ని, వీటన్నింటినీ పంపించాడు, నేనే నీకు సారథిగా ఉంటాను, ఇప్పుడు ఈ రథాన్ని అధిరోహించి రావణుడితో యుద్ధం చేయి, అప్పుడు ఆ యుద్ధం సమయుద్ధం అవుతుంది, ఇద్దరు కూడా రథాల మీద ఉంటే అది సమయుద్ధం అవుతుంది అన్నాడు. మాతలి మాటలకి ఎంతో ఆనందించాడు శ్రీరాముడు. రథానికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు, దాన్ని అధిరోహించాడు. ఆ మహాధనుస్సుని, దేవేంద్రుడు పంపించినటువంటి ధనుస్సుని చేతబట్టాడు. పదునైనటువంటి బాణాలని ప్రయోగిస్తూ రావణుని ఎదుర్కొన్నాడు. ఇప్పుడు రావణుడు గాంధర్వాస్త్రాన్ని ప్రయోగించాడు. శ్రీరాముడు కూడా అదే గాంధర్వాస్త్రంతో ఆ అస్త్రాన్ని ఎదుర్కొన్నాడు. రావణుడు అతి భయంకరమైనటువంటి రాక్షసాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇప్పుడు దాని నుంచి అనేకమైనటువంటి సర్పాలు శ్రీరాముడి మీదకి వస్తున్నాయి. అంటే రాక్షసాస్త్రం, ఆ అస్త్రం ఏమిటో, కొన్ని ఒక్కొక్క అస్త్రానికి ఒక్కో రకమైనటువంటి పని ఉంటుంది. ఈ అస్త్రం నుంచి అన్ని పావులు వచ్చేస్తున్నాయి, సర్పాలు వచ్చేస్తా ఉన్నాయి. కొన్ని అస్త్రాల నుంచి బాణాలు వస్తాయి, కొన్ని అస్త్రాల నుంచి అగ్ని వచ్చింది, కొన్ని అస్త్రాల్లో నుంచి వర్షం పడుతుంటుంది. ఇలా రకరకాలైనటువంటి అస్త్రాలు ఉంటాయి. అందుకని ఇప్పుడు ఇది, ఈ సర్పాలన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి శ్రీరాముడి వైపుకి వేగంగా వస్తూ ఉన్నాయి. అప్పుడు వెంటనే శ్రీరాముడు గమనించి గార్గాస్త్రాన్ని ప్రయోగించాడు. గార్గాస్త్రాన్ని ప్రయోగించుకుంటే ఆ అస్త్రం నుంచి గరుడ పక్షులు వస్తాయి. ఈ పావులను చూడగానే ఆ గరుడ పక్షులు వాటి మీదకి దూకుతాయి. అసలు ఆ పక్షులను చూడగానే ఈ పావులు కాస్త పారిపోతాయి. అందువల్ల రావణుడు ప్రయోగించినటువంటి ఈ రాక్షసాస్త్రం ఏదైతే ఉందో అది పూర్తిగా విఫలమైపోయింది. పాములన్నీ కూడా అదృశ్యమైపోయింది. దాంతో రావణుడు తీవ్రమైనటువంటి క్రోధంతో ఒక భయంకరమైనటువంటి శూలాన్ని శ్రీరాముడి మీదకి విసిరాడు. అది ఎవ్వరికీ కూడా ఎదిరించడానికి శక్తి కానటువంటి శూలం. ఎందుకనంటే ఈ శూలాన్ని పరమేశ్వరుడి దగ్గర ఉన్నటువంటి శూలం ఏదైతే ఉందో దానికంటే పదునైనటువంటిది. యమధర్మరాజు కూడా ఈ శూలం నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. వజ్రాయుధంలాగా అభేద్యమైనటువంటిది ఈ శూలం. దానిని భేదించడానికి శ్రీరాముడు ఎన్నో పదునైనటువంటి బాణాలు ప్రయోగించాడు, కానీ అన్నీ కూడా వ్యర్థమైపోతా ఉన్నాయి. దాంతో కోపించినటువంటి రాముడు ఇంద్రుడు తనకి పంపించినటువంటి శక్తిని దాని మీద ప్రయోగించాడు. ఆ శక్తి ఆ శూలాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసింది. ఆ వెంటనే శ్రీరాముడు పదునైనటువంటి బాణాలతో రావణుని యొక్క రథాశ్వాన్ని సంహరించాడు. ఆ తర్వాత అతని యొక్క వక్షస్థలంలో నాటుకునేటట్లుగా ఒక తీవ్రమైనటువంటి బాణాన్ని ప్రయోగించాడు శ్రీరాముడు. రణభూమిలో క్రుద్ధుడైనటువంటి శ్రీరాముడి ధాటికి నిలవలేక దెబ్బతిన్నటువంటి రావణుడిని చూచి రావణుడు చలించి కొద్దిసేపు నిశ్చేష్టుడైపోయాడు. ఏం చేయాలనో తోచనటువంటి పరిస్థితి, అంటే స్పృహ కోల్పోయినటువంటి స్థితి. ఆ స్థితిలో రావణుడి యొక్క సారథి గమనించాడు. ఎలాగైనా సరే రావణుడిని ఇప్పుడు రక్షించాలి, లేకపోతే ప్రాణం పోద్ది అని అనుకున్నాడు. అందుకనే రథాన్ని కాస్త తప్పించి దూరంగా తీసుకొని పెట్టాడు. అయితే రావణుడు మళ్ళీ కొద్దిసేపట్లో తేరుకున్నాడు. తన రథం రాముడి ఎదురుగా లేదు, ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళాడు. సారథిని గమనించి సారథిని అనేక విధాలుగా మందలించాడు. ఇది నాకు ఎంత అవమానకరం, నేను చెప్పకుండానే రథాన్ని తీసుకొని వస్తావా, ఇది ఎంత పొరపాటు అని మందలిస్తే సారథి చెప్తున్నాడు, ప్రభు శత్రువుల దగ్గర నువ్వు ఓడిపోకూడదని అందుకనే నేను ఈ పని చేశాను అన్నాడు. అయితే సారథిని అంటున్నాడు, నువ్వు నిజంగా నాకు అనుకూలమైనటువంటి వాడివా, లేకపోతే శత్రువులకు అనుకూలమైన వాడివా, లేదా శత్రువుల దగ్గర ఏమైనా లంచం పుచ్చుకున్నావా అన్నాడు. సారథి భయపడుతూ రావణుడితో, మీరు నన్ను అనుమానిస్తున్నారా, నేను కేవలం మిమ్మల్ని రక్షించడం కోసమే నేను ఈ పక్కన తీసుకొని వచ్చాను, ఇదిగో ఇప్పుడే మళ్ళీ శ్రీరాముని దగ్గరికి తీసుకొని వెళుతున్నాను, మీ పరాక్రమం అంతా కూడా ప్రదర్శించండి అన్నాడు. మళ్ళీ రథం రాముడికి ఎదురుగా వచ్చింది. రామ రావణ యుద్ధాన్ని తిలకించడానికి భయంకరమైనటువంటి యుద్ధం జరగబోతున్నది అని తెలుసుకున్నటువంటి దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెర కింపురుషులు అందరూ కూడా ఆకాశంలో తమ తమ రథాల మీద ఉన్నారు. వారితో పాటుగా అనేక మంది అప్సర్సలు, దేవర్షులు, మహర్షులైనటువంటి వాళ్ళు అందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళంతా తిలకిస్తూ ఉన్నారు. అంతలో వాళ్ళలో అగస్త్య మహర్షి కూడా ఉన్నాడు. ఆ అగస్త్య మహర్షి రాముడి దగ్గరికి వచ్చాడు. శ్రీరాముడితో అంటున్నాడు, ఓ రామా, శత్రునాశనకరమైనటువంటి విజయాన్ని ప్రసాదించేటువంటిదైన ఆదిత్య హృదయాన్ని నీకు ఉపదేశిస్తాను. ఇప్పుడు దీన్ని కనుక పఠించినట్లయితే నీకు విజయం తథ్యం, సూర్యభగవాను యొక్క అనుగ్రహం నీకు లభిస్తుంది అన్నాడు అగస్త్య మహర్షి. శ్రీరాముడికి ఆదిత్య హృదయాన్ని ఆ అగస్త్య మహర్షి ప్రసాదించాడు. అది మనసులో నిలుపుకొని శ్రీరాముడు ఆదిత్య హృదయాన్ని జపించాడు. ధనుస్సును చేతబట్టి అత్యుత్సాహంతో యుద్ధానికి బయలుదేరాడు. అంటే ఆదిత్య హృదయాన్ని ఎప్పుడైతే జపించాడో దానితో దివ్యమైనటువంటి తేజస్సు ప్రవేశించింది శ్రీరాముడిలో. రావణుని యొక్క రథం మహావేగంతో వస్తా ఉన్నది. అదిగో అక్కడ సారథిని మందలించినాడు కాబట్టి సారథి బాగా తీవ్రమైనటువంటి తన యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ రథాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. దాన్ని చూసినటువంటి శ్రీరాముడు మాతలతో అంటున్నాడు, మాతలే చూశావా, అపసవ్యంగా వస్తున్నటువంటి రావణుని యొక్క రథాన్ని చూడు. రావణుడు స్వయంగా బలైపోతాడని గ్రహించిప్పుడు మన యొక్క రథాన్ని సవ్యమైనటువంటి దిశలో ఆ రావణుని యొక్క రథానికి ఎదురుగా పోని అన్నాడు. ఇప్పుడు రెండు రథాలు కూడా ఎదురెదురుగా వచ్చినాయి. ఇద్దరు కూడా రెచ్చిపోయి యుద్ధం చేస్తా ఉన్నారు. రావణుని యొక్క నాశనాన్ని, శ్రీరాముడి యొక్క విజయాన్ని సూచించేటువంటి అనేకమైనటువంటి శకునాలు కనిపించినాయి. దాంతో ఇక రావణుడు హతుడైనట్టే అని శ్రీరాముడు నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే తనకు కనిపిస్తున్నటువంటి ఈ సూచనలన్నీ కూడా అలాగే ఉన్నాయి, శుభ సూచనలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మరి రావణుడు కూడా తనకు ఎదురవుతూ ఉన్నటువంటి దుర్నిమిత్తాలను చూస్తున్నాడు, దుశ్శకునాలను చూచాడు. అయినప్పటికీ లెక్క చేయకుండా తన యొక్క పరాక్రమాన్ని ప్రదర్శించాలి అని తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. గెలిచి తీరవలసిందే అనేటువంటి పట్టుదలతో శ్రీరాముడు ఉన్నాడు. ఎలాగైనా సరే గెలవాలి, రావణుణ్ణి ఈరోజే వధించాలి అనేటువంటి పట్టుదలతో ఉన్నాడు శ్రీరాముడు. సావుకైనా సరే తెగించి పోరాడుతుందే అనేటువంటి పట్టుదలతో ఉన్నాడు రావణుడు. ఇద్దరు కూడా తమ తమ బల పరాక్రమాలను ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇటువైపున వానరులు, అటువైపున రాక్షసులు రకరకాలైనటువంటి ఆయుధాలు ధరించి యుద్ధ సన్నద్ధులై ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ రామరావణులు బహాద్రంగా పోరాడుతూ ఉంటే ఆ యుద్ధాన్ని తెలియజేయడం కోసమని చెప్పి వాళ్ళు యుద్ధం మానేసి వాళ్ళకి తెలియకుండానే అలా నిశ్చేష్టులై యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు. శ్రీరాముడు ఒక తీవ్రమైనటువంటి బాణంతో రావణుని యొక్క ధ్వజాన్ని ముక్కలు చేశాడు. దాంతో కోపించినటువంటి రావణుడు పదునైనటువంటి శరాలు కట్టి శ్రీరాముడి యొక్క రథాశ్వాన్ని కొట్టాడు. అయినప్పటికీ కూడా ఆ అశ్వాలు దివ్యమైనటువంటివి కనుక వాటికి ఏ హాని జరగలేదు. ఇరువురు కూడా తీవ్రంగా పోరాడుతూ ఉన్నారు. ఇలా పోరాడుతూ ఉండగా ఈ పోరాటం తీవ్రతరమైంది. మరి ఆ తర్వాత ఏ ప్రకారంగా ఆ రావణుని యొక్క